యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చూద్దాము. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్చల నుండియే కదా. మీరు ఆశించుతున్నారు కాని మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సర పడుదురు కాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కాని దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీరడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరకటలేదు. విభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా అని లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదుగాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకునడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుడి, మీ నవ్వు దుఃఖమునకు మీ ఆనందము చింతకును మార్చుకునుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం. నమ్మకమైన మా దేవ, నీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నీ వాక్యం చేత నువ్వు మాట్లాడే దేవుడు, నువ్వు వాక్యం నీది, నీ వాక్యం చేతనే మేము బతుకుతాము. నువ్వు మాట్లాడకపోతే మేము బతకలేము మా ప్రభా. మా జీవితాలను పోషించే దేవుడు కేవలం శారీరకంగానే కాదు ప్రభా, మా ఆత్మను పోషించే దేవుడు ప్రభా. నీ మాటలు లేకపోతే మేము బతకలేము, అది అసాధ్యం ప్రభా. కనుక మీ పాదములు పట్టుకుని బతిలాడుకుంటున్నా. మా జీవితాలు మీకు సమర్పించుకుంటూ మీ సన్నిధానాన్ని సమృద్ధిగా ఉంచమని మహిమ ఘనత ప్రభావాన్ని మీకు చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నామని అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 10 వచనాల వరకు చదువుకున్నాము. అయితే యాకోబు ఈ పత్రికను ఎందుకు రాశాడో మనం నేను తీసుకున్నప్పుడల్లా యాకోబు పత్రిక తీసుకుంటున్నాను. నేను చెప్పాను చాలాసార్లు, ఒకవేళ మళ్ళీ మనం కూడా చూడవచ్చు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, యాకోబు ఈ పత్రికను ఎందుకు రాశాడు, ఎవరికి రాశాడు అని అంటే, యెరూషలేములో యూదులు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించారో ఆది సంఘంలో మొట్టమొదట, అప్పుడు ఆ సంఘానికి నాయకుడిగా యాకోబు ఉన్నాడు. యాకోబు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారి స్వయాన శిష్యుడు, సారీ, యేసుక్రీస్తు ప్రభు వారి స్వయాన సొంత తమ్ముడు, శిష్యుడు కాదు సొంత తమ్ముడు. అయితే ఈ సొంత తమ్ముడు 6 మంత్స్ పొందిన తర్వాత ఆయన నాయకుడిగా మార్చబడ్డాడు సంఘానికి. యేసు క్రీస్తు ప్రభు బతుకున్నప్పుడు ఆయన 6 మంత్స్ పొందల, ఆయన అంగీకరించల. యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే తిరిగి లేచారో చనిపోయి, అప్పుడు ఆయన అంగీకరించారు. తర్వాత వాళ్ళ జీవితం మారిపోయింది, సంఘానికి నాయకుడుగా తయారయ్యాడు. అలాగా దేవుడు అతన్ని వాడుకున్నాడు చక్కగా. అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారిని చాలా మంది యూదులు అంగీకరించారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరైతే అంగీకరించారో, ఆది సంఘంలో మొట్టమొదట ఆ పెంతికోస్తు దినం తర్వాత చాలా హింస చెలరేగింది. స్టెఫెన్ ను చంపడం, రకరకాలుగా వాళ్ళని హింసలు పెట్టడం జరిగితే కొంతమంది చెదిరిపోయారు. తర్వాత కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల తర్వాత మరలా బాగా హింస పెట్టడాన్ని బట్టి మరలా చెదిరిపోయారు. సో అట్లా దూర ప్రదేశాలకి, ప్రాంతాలకి, దేశాలకి చెదిరిపోయారు. అప్పుడు ఈ పత్రికను రాస్తున్నాడు. వాళ్ళకి రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయని గ్రహించవచ్చు. ఏంటంటే ఒకటేమో శ్రమల్లో ఆనందంగా ఉండాలి, శ్రమలు మన కోసమే మంచియే, అది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వరూపంలోకి తీసుకుని వెళ్తాయి కాబట్టి మంచిది అని చెప్తాడు. ఎందుకనంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడున్న శ్రమలు మీకు తప్పలేదు, మీరు అక్కడ పోయినా తప్పలేదు, ఎక్కడ పోయినా తప్పవు అన్నట్టు మాట్లాడుతున్నాడు. క్రైస్తవ జీవితం అంటేనే శ్రమలు అనుభవించేది. సో అలాగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడు. రెండవది ఏమంటాడంటే వాళ్ళు ఉన్న లోపాలను బట్టి వాళ్ళని ఆజ్ఞాపిస్తూ హెచ్చరిస్తూ చాలా విషయాల్ని వాళ్ళకి చెప్తాడు. జాగ్రత్తగా ఉండండి, ఊరికే ఆ సంఘంలో ఉన్న చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ విశ్వాసుల మధ్యలో. ఏంటంటే చాలా మందికి ప్రసంగం చేయాలని బాగా ఆతృత ఉందంట. తర్వాత వాక్యం వినటం తక్కువ, ప్రసంగం చేయటం ఎక్కువ అంట. దాని ప్రకారంగా జీవించడం తక్కువ అంట. వాళ్ళ మధ్యలో గొడవలు ఉన్నాయంట. ఒకరినొకరు క్షమించకపోవటం, మత్సరం, ఈర్ష, కోపం, ద్వేషం, ఆర్గ్యుమెంట్స్, గొడవలు రకరకాలుగా. అయితే ఇలాంటి సన్నివేశంలో వాళ్ళు చాలా కటువుగా కొన్నిసార్లు హెచ్చరిస్తున్నాడు. నాలుగో అధ్యాయంలోకి వచ్చేసరికి అలాగనే మాట్లాడుతున్నాడు. మీలో అసలు యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగిచ్చల నుండియే కదా. ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఏమంటున్నాడంటే అసలు మీరు గొడవ ఎందుకు పెట్టుకుంటున్నారు చెప్పండి, అసలు మీరు గొడవ ఎందుకు పెట్టుకుంటున్నారు అని అంటున్నాడు ఆయన. గొడవ ఎందుకు పెట్టుకుంటున్నారు మీకు తెలుసా అని అంటే, ఆయన చాలా సింపుల్ గా ఒక వచనం వెంబట వచనము కొంత ప్రశ్నలు అడుగుతున్నట్టు కటువుగా తర్వాత ఆయనే సమాధానం చెప్తా ఉంటాడు. మీరు మీ మధ్యలో గొడవలు ఉన్నాయి, మీ మధ్యలో అంటే వాళ్ళ విశ్వాసుల మధ్యలో, సంఘంలో అని దాని అర్థం. అసలు గొడవలు ఎందుకు వస్తాయి? బిలీవర్స్ మధ్యలో కానీ ఇంట్లో కాని బయట కాని సమాజంలో కాని, ఆల్రెడీ కొన్నిసారి టచ్ చేశాను అనుకుంటా లాస్ట్ టైం, అయినా మేము ఫాస్ట్ గా వెళ్తాను. వై ఆర్ దేర్ కాన్ఫ్లిక్ట్స్ అమాంగ్ ద బిలీవర్స్? ఎందుకు మన మధ్యలో గొడవలు ఉత్పన్నమవుతాయి? ఏ గొడవైనా సరే, ఏ గొడవైనా సరే అసలు విశ్వాసుల మధ్యలో కాని, మన ఇంట్లో కాని, బయట కాని, సమాజంలో కాని, డిపార్ట్మెంట్లో కాని అసలు గొడవలు ఎందుకు వస్తాయి? కారణం ఆయనే చెప్తున్నాడు. మనం గొడవ ఎందుకు వస్తుందంటే మనం ఏం చెప్తామంటే చాలా సార్లు నేను చెప్పింది చేయలేదు, లేకపోతే ఆయనది తప్పు అని రకరకాలుగా మాట్లాడతాం. కానీ యాకూబ్ ఏం చెప్తాడంటే దే కమ్ ఫ్రమ్ సెల్ఫిష్ డిజైర్స్, దే కమ్ ఫ్రమ్ సెల్ఫిష్ డిజైర్స్ ఫైటింగ్ ఇన్సైడ్ ద హార్ట్ అదంట. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ లోపల, వాళ్ళ హృదయం లోపల రకరకాల స్వార్థమైనటువంటి కోరికలు ఉంటాయంట హృదయం లోపల, అందుకనే గొడవపడతామంట మనలో ఎవరైనా సరే. అసలు గొడవలు ఎందుకు వస్తాయంటే ఇందుకే వస్తాయంట, ఇంకే అసలు ఇంకో కారణం లేదు. ఇక్కడ ఏం రాశాడంటే మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛలు, దాని నుంచే కదా వచ్చేది గొడవలన్నీ అని అన్నాడు. అలాగా అంటే నిజంగా సందర్భం గనక చూస్తే ఆ సందర్భంలో యాకోబు వారికి ఏ ఉద్దేశంతో రాస్తున్నాడు, వాళ్ళ పరిస్థితులు ఏంటంటే నిజంగా చెప్పాలంటే వాళ్ళ విశ్వాసుల సంఘంలో మధ్యలో అసూయ, గర్వము, తర్వాత ఏమంటారు వాళ్ళ పదవి లీడర్ అయిపోవాలని ఉత్సాహం, నేను కావాలంటే నేను కావాలి, ఆర్గ్యుమెంట్స్, గొడవలు, నేను నాయకుని అయిపోవాలి, నేను పెద్దనైపోవాలి, అసలు నేనే ఈ మినిస్ట్రీని రన్ చేయాలి, నేను కొంచెం ముందుండి లీడ్ చేయాలి, తర్వాత ధనికులు పేదవాళ్ళని డిఫరెన్స్ ఉంది ఆ సంఘంలో, ఆ విశ్వాసుల మధ్యలో. వీటన్నిటిని చెప్తూ ఏమంటున్నాడంటే ఇదన్నిటికీ కారణము బయట, అంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని అంటే బయట ఎవడో తప్పు చేశాడు ఏదో చేశాడని కాదు కారణం. ఏంటనంటే ఇంటర్నల్ ప్రాబ్లం అంటది. ఏంటిది? మీ హృదయంలో కలిగే కోరికలు, భోగేచ్ఛలు, స్వార్థ కోరికలు, దానివల్లే గొడవలు. అవేంటి అంటే ఇవే స్వార్థము, గర్వం, నాకు పొజిషన్ కావాలని కొట్లాడటం, ఆర్గ్యుమెంట్స్, లీడర్షిప్. నా చూసంగా నేను ప్రసంగం చేస్తాను, నాకివ్వట్లేదు ఏంటి అని అలిగిపోతాడు, గొడవ వేసుకుంటాడు. ప్రసంగం ఏమైనా ప్రసాదం లాంటిది ఏ లేదు నాకు అని గొడవ చేసుకోవడానికి. అయితే మీ హార్ట్ ప్రాబ్లం అది, ఈ గొడవ ఎందుకు పెట్టుకుంటున్నావు అని అంటే నీ హార్ట్ లో ఒక స్వార్థమైన కోరికలు ఉన్నాయి, నేనే ముందుండాలని, నీ హృదయంలో ఒక రకమైనటువంటి దుష్టత్వము, లేకపోతే సుఖ విలాసాలు, భోగ ఇచ్ఛలు, మీ సొంత కోరికలు, సొంత ఇష్టాలున్నాయి, దానివల్ల వస్తాయంట గొడవలు సంఘంలో గాని, ఇంట్లో గాని, మార్కెట్ ప్లేస్ లో గాని, డిపార్ట్మెంట్ లో గాని, తల్లిదండ్రుల మధ్యలో, పిల్లల మధ్యలో, అసలు ఏ గొడవకైనా కారణం ఇదేనంట. సరే మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే ఒకసారి మనకు కోపం వచ్చినప్పుడు, గొడవ పడాలనుకున్నప్పుడు, ఒకవేళ స్టార్టింగ్ అయినప్పుడు వెంటనే ఆలోచించాలంట. రిఫ్లెక్షన్ పాయింట్ లాగా చూస్తున్నాం మనం. ఏం ఆలోచించాలంట అనంటే అసలు ఏ స్వార్థమైన కోరిక, ఏ నా సొంత ఇష్టం, ఏ రకమైనటువంటి నా సొంత కోరికలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి, నన్ను ఏంటి అది అని మనల్ని మనం పరిశీలించుకోవాలంట. వెంటనే మనకు అర్థమైపోతుంది, ఓహో నాలో గర్వం ఉంది, నాదే పంతం నెగ్గాలనే దుష్టత్వం ఉంది, నాలో అసూయ ఉంది, ద్వేషం ఉంది, కాంపిటీటివ్ స్పిరిట్ ఉంది, ఈయన ఏంటి ముందుండాలా నేను కూడా ఉంటాను అనే కాంపిటేటివ్ స్పిరిట్ ఉంది వచ్చా అనే సారీ క్షమించాలి అనే దుష్టత్వం మనలో కనపడతాయంట. కాబట్టి మనం ఏం చేయాలంటే గొడవ ఎందుకు వస్తుంది అన్నప్పుడు స్వార్థ కోరికలు మన సొంత ఇష్టాలని తెలుసుకున్నప్పుడు మన హృదయంలో ఉన్న దుష్టత్వాన్ని తెలుసుకున్నప్పుడు పడేటప్పుడు పడక ముందు స్టార్ట్ అయ్యేటప్పుడు వెంటనే మనల్ని మనం పరిశీలించుకోవాలంట మనకు అర్థమైపోద్దంట. ఓహో నాలో ఈ ప్రాబ్లం ఉందా అని మనకు అర్థమైపోయిద్దంట. అప్పుడు మనము ఏం చేయాలి చక్కగా దేవుని దగ్గరకు వచ్చేయచ్చు. దాన్ని డీల్ చేయడానికి దేవుని ముందు పెట్టాలి, దేవుని సహాయాన్ని తీసుకోవాలి. అంటే మన జీవితాన్ని అప్పుడు పరిశీలించుకొని మన లోపల ఉన్న దుష్టత్వాన్ని తీసుకుని వచ్చి దేవుని దగ్గర పెట్టాలి. జ్ఞాని ఎవడు అని అంటే తన సొంత హృదయంలో ఉన్న దుష్టత్వం ఎట్లా జరుగుతూ ఉంది, నిజంగా నేను ఏ స్థితిలో ఉన్నాని పరిశీలించుకునేవాడే గొప్ప జ్ఞాని అంట. కవితలు రాసిన మాట కీర్తనల్లో. అయితే మరి ఈ రెండో వచనం చూద్దాం. వాళ్ళు చాలా ఆశిస్తున్నారంట. ఏం ఆశిస్తున్నారంటే మళ్ళీ పయ్యే, ఇందుకు చెప్పాను కదా కాంటెక్స్ట్ ఏంటి, వాళ్ళలో అసూయ ఉంది, గర్వం ఉంది, పదవులు కావాలనుకుంటున్నారు, పెద్దలు అవ్వాలనుకుంటున్నారు, డీకన్స్ అవ్వాలనుకుంటున్నారు, ప్రసంగం ఇయ్యట్లేదని గొడవ, ఆర్గ్యుమెంట్స్, లీడర్షిప్ కావాలి, పేదవాళ్ళను చులకంగా చూడటం, అసలు వాళ్ళు వాళ్ళని పట్టించుకోకపోవటం, వాళ్ళని ప్రేమించకపోవటం, అంటే భక్తి అంతా చేస్తున్నారంట. సండే చర్చి రావటం, లేకపోతే ఇవన్నీ చేయటం, ఓ హడావుడి బ్యాచ్. కానీ పేదవాళ్ళని ప్రేమించట్లేదంట, పట్టించుకోవట్లేదంట, వాళ్ళకంటే ముందు వీలే తినేస్తున్నారట. ఆడొస్తే అక్కడ వాడు కూర్చో అన్నారట. ఈ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇలాగా ఇలాంటి ప్రాబ్లమ్స్ పెట్టుకొని మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకట్లేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకోలేరు, పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు కానీ దేవుని అడగనదన మీకు దొరకదు. అంటే పీపుల్ ఫైట్ బికాస్ డిజైర్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రేయింగ్ దే ట్రై టు గ్రాబ్ వాట్ దే వాంట్. అర్థమవుతుంది అనమాట. అసలు మనం ఎప్పుడు కూడా పెట్టుకుంటాం మన సొంత కోరికలు నెరవేరనప్పుడు అప్పుడే అవుతుంది గొడవ. నేను చెప్పినట్టు చేయలేదు, ఎట్ నువ్వు నేను అనుకున్నట్టు చేయలేదు, నా ఇష్టం, నా స్వార్థాన్ని నెరవేర్చబడకపోయినప్పుడు వచ్చేదే గొడవ. మనం ఏం చేయాలి జనరల్ గా మనకి ఏదైనా కావాలంటే, సపోజ్ రంగంలో పెద్దలాగా అవ్వాలి, సంఘ పెద్ద అవ్వాలి, లేకపోతే సంఘ నాయకుడుగా అవ్వాలి, లేకపోతే ఏమంటారు ఏదో మాట్లాడాలి, లేకపోతే ఇంకా ఏదో ఏమంటారు ఒక మంచి పొజిషన్ కావాలి, లేకపోతే ఇంకా మనం జనరల్ గా చెప్పాలంటే మనకేది కావాలో మన దైనందిన జీవితంలో ఏదో కొంచెం డబ్బు అవసరమో, లేకపోతే ఏదైనా సరే పెళ్లి కావాలో, లేకపోతే ఏదైనా మనం ఏం చేయాలంట, మనం ప్రార్థన చేయట్లేదంట, కానీ అది కావాలని మనమే వెంపర్లాడి దాన్ని మనమే ప్రయాసపడి తెచ్చుకుంటున్నామంట. అది ఎట్లా అంటే అది రాంగ్ వేలో చేస్తున్నామంట. ఎట్లా అని అంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవరైనా అబ్బాయికి అమ్మాయి నచ్చింది అనుకోండి, ఆయనే ఇల్లేసుకొని చూజ్ చేసుకొని అందంగా ఉంది అమ్మాయి సూపరు అని చెప్పేసి అమ్మాయికి ప్రపోజ్ చేయటం, అమ్మాయి వెనకాల పడి సంపాదించుకోవాలి ఈ అమ్మాయిని, నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి నేను. ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంది ఎవరు? ఈయనే. వెనకాల వెళ్ళింది ఎవరు? ఈయనే. పొందేదాకా అమ్మాయి తోటి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో వీళ్ళింట్లో వాళ్ళతో అమ్మ నాన్నలతో కొట్టాడింది ఎవరు? ఈయనే. ఆయన అదే చెప్తున్నాడు, ఇదే దాని అర్థం అదే. లాస్ట్కి ఏం జరిగింది? పెళ్లి జరిగిందా? జరగలే. ఎందుకు అని అంటే యాకోబు గారు ఏమంటున్నారంటే, ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను, యాకోబు గారు ఏమంటున్నారంటే, నువ్వు ప్రార్థన చేయలే అన్నాడు. నువ్వు ప్రార్థన చేయట్లేదు కానీ నువ్వు సొంతగా కొట్లాడుతున్నావు, నీకు కావాలది. అంటే నరహత్య చేస్తావు, మత్సర పడతావు, సంపాదించుకోవట్లేదు, పొట్లాడతావు, యుద్ధం చేస్తావు, దేవుణ్ణి అడుగుతలేవు నువ్వు, ఇన్ని చేసుకుంటున్నావు నువ్వు, నీకు కావాలి అదే, దొరకట్లేదు. ఎందుకు అంటే మత్సర పడుతున్నావు, నరహత్య చేస్తున్నావు. నరహత్య అంటే కోపం, కొట్లాడటం, గర్వం, ఇవన్నీ నరహత్య కిందకి వస్తాయి. మత్సర పడుతున్నావు అందుకే దొరకట్లేదు ఇక్కడ, పోట్లాడుతున్నావు, యుద్ధం చేస్తున్నావు. దేవుని అడగచ్చు కదా, దేవునితో మాట్లాడచ్చు కదా, దేవుని చెప్పొచ్చు కదా నీ అవసరత. మన అవసరతలన్నీ ఏదైనా సరే, నేను సంఘ పెద్దని అవ్వాలనుకుంటున్నాను ప్రార్థన చేయొచ్చుగా, లేకపోతే నేను సంఘ నాయకుని అయిపోవాలనుకుంటున్నాను, నాకు ఒక మంచి లైఫ్ పార్ట్నర్ కావాలి, లేకపోతే నాకు ఈ అవసరత ఉంది, అది ఉంది, ఇది ఉంది, దేవుని అడగచ్చుగా. దేవుని అడగకుండా మనమే పొట్లాడుకుని కొట్లాడుకుని మత్సరంతో అహంకారంతో గర్వంతో సంపాదించుకోవాలని చూస్తున్నాం అట, అది రాంగ్ వే ఆఫ్ ప్రాసెస్. ప్రార్థన చేయండి, అట చేయొద్దు మీరు. అసలు మనం విశ్వాసులంగా మనలో 95% కంటే ఎక్కువ ఈ యొక్క పరిస్థితి కనపడుతుంది మనలో. ఏ విశ్వాసం అయినా సరే 95% కొట్టొచ్చినట్టు కనపడుతుంది. అన్ని మనమే వెంపర్లాడి తీసేసుకుందాము, మొత్తానికి గొడవ పడి ఏదో డామినేటింగ్ క్యారెక్టర్ చేసి అని మనలో ఉంటుంది. కానీ దేవుణ్ణి అడిగి పొందుకోవాలని మనకుండదు, దేవుణ్ణి అడగాలంట. పోనీ సార్ అడిగాను సార్, ప్రార్థన చేశాను సార్ అమ్మాయి కోసం, లేకపోతే అబ్బాయి కోసం, లేకపోతే దేవుణ్ణి అడిగాను సార్ ఇది ఇవి పలానా నా ప్రాబ్లం ఉంది ఇది అవ్వాలని, అసలు దేవుడు ఇవ్వట్లే నాకు. 2 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను సార్, 3 సంవత్సరాలు అయింది సార్ అని అంటే, నువ్వు అడుగుతున్నావు కానీ, నువ్వు అడిగేటప్పుడు బాగానే అడుగుతున్నావు కానీ నీ ఉద్దేశం బాగాలేదు అబ్బాయి అని అన్నాడు. అమ్మో మళ్ళీ ఇది కూడా ఉందా, ప్రార్థన చేయమన్నావు ఇందాక, కొట్టాడొద్దన్నావు, నువ్వే వెంపర్లాడొద్దన్నావు, సరే అన్ని మానేసుకుని దగ్గరికి ప్రార్థనకు వస్తే దేవుణ్ణి అడగమంటే దేవుణ్ణి అడుగుదామని అనుకుంటే దేవుణ్ణి అడిగాను, మరి దేవుడు ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే, మళ్ళీ నీ ప్రార్థన ఉద్దేశం మంచిది కదా అన్నా, దురుద్దేశంతో అడుగుతామంట అడిగేటప్పుడు. మన ఉద్దేశాలు మంచిగున్నామంట, అవి చాలా చెడ్డ ఉద్దేశాలంట. అడిగితే భోగముల నిమిత్తం అడుగుతామంట, అంటే మన సుఖం కోసం, మన శరీరం తృప్తి పడటానికి, మన మనస్సు సంతుష్టంగా ఉండటానికి, ఇలాంటి అన్ని దుష్ట ఉద్దేశాలంట. అందుకే మళ్ళా ఏం దొరకట్లేదు అంటాడు. అయ్యో మరి ఇదేంటి ప్రార్థన చేయకపోతే, చేయట్లేదంటే చేస్తే మళ్ళీ ఇదోటి, చేస్తే ఏంటి మళ్ళీ దురుద్దేశంతో అడిగిన వంటివి. ఒక ఆయన ఏమన్నా అంటే, ల్యాక్ ఆఫ్ ప్రేయర్ ఈక్వల్ టు ల్యాక్ ఆఫ్ ప్రొవిజన్. బిఫోర్ ఫైటింగ్ ఫర్ సంథింగ్ ఆస్క్ గాడ్ ఫస్ట్. లాస్ట్కి ఏమైంది, అయ్యా నేను అడిగాను సార్ అని అంటే, సమ్ బిలీవర్స్ వాంటెడ్ గాడ్ టు బ్లెస్ దేర్ గ్రీడ్, జేమ్స్ కరెక్ట్స్ దెమ్. ఈ జేమ్స్ అంటే యాకోబు ఏమంటున్నారంటే, మీరు ఎంత దురుద్దేశంతో అడుగుతారంటే, ఎంత దురుద్దేశంతో అడుగుతారంటే, ప్రభా ఇది నాకు కావాలి కావాలి, అది నీకు హానికరం, నీ ఉద్దేశం కరెక్ట్గా లేదు, అది నేను నీకు ఇస్తే నువ్వు పాడైపోతావు చచ్చిపోతావు, ఎందుకంటే నువ్వు కోరుకుంటుంది నీ శరీరం యొక్క తృప్తి కోసం, నీ మనసుకు నచ్చింది కాబట్టి, కానీ నాకు నచ్చలేదు అది అని అంటాడు దేవుడు. అంటే మరి అడిగేటప్పుడు ఏం అడగాలి సార్, ఎట్లా అడగాలి అసలు? అంటే మన సొంత కంఫర్ట్, మన సొంత కోరికలు నెరవేర్చబడాలని, మనం గొప్పోళ్ళైపోవాలని, మనం ముందు చూపించుకోవాలని, అసలు మనం ఏంటో అసలు కనపరచుకోవాలని ఈ దురుద్దేశాలు, రకరకాల దురుద్దేశాలు పెట్టుకుని అడిగితే దేవుడు ఇవ్వడంట. అసలు మీరే ఆలోచించండి, మన ప్రార్థనలు అన్ని ఎట్లున్నాయో, ఏ ఉద్దేశాలతో మనం ప్రార్థన చేస్తున్నాం వాస్తవానికి? ప్రార్థనకి ఎందుకు ఆన్సర్స్ రావట్లేదంటే, ఎందుకు జవాబు ఇవ్వట్లేదు, దేవుడు ఎందుకు నెరవేర్చట్లేదంటే, ఇదే మన అన్ని ఉద్దేశాలు, అన్ని దురుద్దేశం. లేదు బ్రదర్, నేను అసలు ఏం అడిగాను, నాలో ఏం స్వార్థం లేదని మనం అంటాం. దేవునికి తెలుసు ఎప్పుడు ఏది ఇవ్వాలో. మూడు విషయాలు మనం ఆలోచించవచ్చు ఇక్కడ. ఒకటి, మనం అడిగేటప్పుడు దేవుని చిత్తానుసారంగా వాక్యానుసారంగా అడగట్లేదు, ఆయనకు నచ్చినట్లు అడగట్లేదు. రెండోది ఏం చేస్తున్నాం అంటే, అది నిజంగా దేవునికి ఇష్టమైతే ఆయన ఇచ్చేదాకా ఆగట్లేదు. ఈ రెండు విషయాలు ఇంపార్టెంట్. అడుగుతున్నాం కానీ దురుద్దేశాలతో అడుగుతున్నాం కాబట్టి మనకేం దొరకదు. ఆయన ఇవ్వడు అసలు. ఎందుకంటే చిన్నపిల్లోడు చాకుతో ఆడుకుంటా ఉంటే, ఒక సంవత్సరం ఆరు నెలల పిల్లోడు ఆలోచించండి, ఓ సంవత్సరం సంవత్సరంన్నర వాడు ఆ చాకుతో ఆడుకుంటుంటే నువ్వేం చేస్తావు, మనం ఏం చేస్తావు అంటే చూస్తూ కూర్చుంటామా, తక్కన లాగేసుకుంటాం. ఎందుకు, కోసేసుకుంటాడు, రక్తం గారిపోయిద్ది చచ్చిపోతాడు. వాడు లాగేసుకున్నాడు అనుకోండి, మనం లాగేసుకున్న తర్వాత వాడు కేకలు బొబ్బలేసి అరిసేస్తున్నాడు అనుకోండి, ఏడిసేస్తున్నాడు అనుకో, ఇచ్చేస్తామా? ఇయ్యం. ఎందుకంటే అబ్బో వీడు కోసేసుకుంటాడు, అది వాడికి అర్థమవుతా. కానీ మనకు తెలుసు, మనకు మెచ్యూరిటీ ఉంది, జ్ఞానం ఉంది, తెలివి ఉంది, వాడికి అర్థం కాకపోయినా మనం లాగేసుకుంటాం. ఎందుకంటే వాడికి తెలివి లేదు, వాడికి చెప్పినా అర్థం కాదు వాడికి. సేమ్ మనకు కూడా అంతే, మనకు చెప్పినా అర్థం కాదు. వద్దురా అది నాయన అడుగుతున్నావు కానీ అది మంచిది కాదు నీకు, వద్దది నీ ఉద్దేశం దురుద్దేశం నేను ఇవ్వను అని అంటాడు దేవుడు. మనం ఏం చేస్తాం, మొండి మంకు మొండి పట్టు పట్టి అడుగుతూ ఉంటాం, నాకు కావాలి ఇట్లా ఇవ్వ, నాకు అదే నచ్చింది, ఇవ్వడు నువ్వు సస్తావు ఇత్తే, అందుకనే ఇవ్వడు. మూర్ఖత్వంతో అడగద్దు, ఉద్దేశాలు దురుద్దేశాలతో అడగద్దు, ఇవ్వడు అస్సలు ఇవ్వడు, ఏమైనా ఇవ్వడైనా. అయితే మళ్ళీ ఏమన్నానంటే, డైరెక్ట్ గా తిరుగుతున్నాను వాళ్ళని, ఏమన్నానంటే వ్యభిచారిణులారా, ఎంత భయంకరమైన మాట అంటానంటే వాళ్ళతో, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరం అని ఎరుగురా, కాబట్టి ఎవడు ఈ లోకమును లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవుని శత్రువగును. లోకంతో స్నేహం ఎట్లా చేస్తున్నారు వీళ్ళు? ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్ ఈజ్ ద ఎనిమిటీ, అంటే శత్రుత్వం తీసుకొని వస్తుందంట దేవునికి. ఇప్పుడు వీళ్ళు లోకంతో ఎప్పుడు స్నేహం చేశారు? వీళ్ళంతా విశ్వాసులే, వీళ్ళంతా విశ్వాసులే, సంఘానికి వస్తున్నారు సండే సండే, ఇంట్లో వాక్యం చదువుకుంటున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, భక్తి జీవితం ప్రసంగాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇంత భక్తి జీవితం ఉంది, వీళ్ళు విశ్వాసులైనప్పుడు వీళ్ళు లోకంతో ఎప్పుడు స్నేహం చేస్తున్నారు? ఆయన ఏమంటాడంటే, వరల్డ్ ఈక్వల్ టు వాల్యూస్ ఆపోజిట్ టు గాడ్. అంటే లోకంతో స్నేహం చేయటం అంటే ఏంటి అసలు అని అంటే, ఏమిలే, వాళ్ళు వాళ్ళ దురుద్దేశాలు, వాళ్ళు ఎందుకు కొట్లాడుతున్నారు, గొడవలు పడుతున్నారు, గొడవలు ఎందుకు పడుతున్నారు, ఉద్దేశాలు ఏంటి, గర్వం, గొప్పలం అయిపోదామని, ప్రసంగికులం అయిపోదామని, తర్వాత ఇంకేంటంట, అసలు నేను సందర్భానుసారంగా మాట్లాడుతున్నా, అసలు వాళ్ళ ఉద్దేశాలు ఏంటి, యాకోబు వాళ్ళకి ఎందుకు రాస్తున్నా అంటే, వాళ్ళు స్వార్థం, గర్వం, పొజిషన్ కావాలని, తర్వాత పేదవాళ్ళను పట్టించుకోకుండా ఉండటం, డబ్బులున్న వాళ్ళకి ఎక్కువ ఏమంటారు పొజిషన్ ఇవ్వటం, లేకపోతే వాళ్ళని పట్టించుకోవటం, పేదవాళ్ళని పట్టించుకోకపోవటం, అంటే భేదాభిప్రాయాలు, పక్షపాతం ఉంది అక్కడ. వీటన్నిటిని ఏమంటారు మరి? ఇవన్నీ చేయటమే లోకంతో స్నేహం చేయటం అని అంటున్నాడని. మరి ఇట్లా చేస్తే మీరు దేవునికి శత్రువు అవరా? మీరు లోకంతో స్నేహం చేస్తున్నారు, మీ ఇష్టం వచ్చినట్లు అడుగుతున్నారు, అసలు అడగట్లేదు, అడగకుండా గొడవ పడుతున్నారు, ఇది కూడా లోకంతో స్నేహం చేయటమే. మీరే అసలు పొందేసుకోవాలి, లాగేసుకోవాలి, ఇలాగ అయిపోవాలి, ఈ అమ్మాయి కావాలి, ఈ అబ్బాయి కావాలని ఎంపర్లాడి వెళ్ళిపోతున్నారు, ఇది లోకంతో స్నేహం చేయటం కదా. సరే భక్తిగా అడుగుతామని నిర్ణయించుకున్నావు, నీ ఉద్దేశం కూడా దురుద్దేశంతో అడుగుతున్నావు, ఇది కూడా లోకంతో స్నేహం చేయటమే. ఇవన్నీ లోకంతో స్నేహం చేయటమే. మరి మళ్ళా మనమేమంటామంటే, నేనెప్పుడు లోకంతో స్నేహం చేశాను, ప్రార్థన చేసుకుంటున్నానుగా, వాక్యం చదువుతున్నానుగా, సండే సండే చేసుకొస్తున్నాను కదా, కాన్ఫరెన్స్లో జాయిన్ అవుతున్నానుగా, నేనెప్పుడు లోకంతో స్నేహం చేసినాను? మరి ఇవన్నీ ఉండటం అంటే లోకంతో స్నేహం చేయటమే. పైన ఇవన్నీ నా 3 వచనాల వరకు ఇవే లోకంతో స్నేహం చేయటం. లోకంతో స్నేహం చేస్తే దాని అర్థం ఏంటంటే, దేవునికి శత్రువులం అయిపోతామంట, దేవునికి శత్రువులం అయిపోతాం. దేవునికి శత్రువులం అయిపోతే అసలు మనకు నూకలు చల్లుతాయా? దేవునికి శత్రువులం అయిపోవడం అంటే అంత మంచి విషయమా? అసలు మన జీవితాల్లో దేవుని వాల్యూస్ లేకుండా, తర్వాత ఇష్టం వచ్చినట్లు బతుకుతూ ఉంటాయి. అంటే బయటికి ప్రార్థన చేస్తాం, వాక్యం చదువుతాం, అన్నీ బాగానే ఉంటాయి, లోపల ఇవి ఉంటాయంట, స్వార్థ కోరికలు, సుఖ విలాసాల కోసం, భోగేచ్చల కోసం ఇది కావాలి. మీరే ఆలోచించుకోండి, మనమే ఆలోచించుకుందాం. పొద్దున్నుంచి సాయంకాలం వరకు, మనం 6 మంత్స్ పొందినప్పటి నుంచి ఇంకా ఎదుగుతున్నాం ఇప్పటి వరకు, అసలు ఏం ప్రార్థన చేస్తాం చెప్పండి? దేనికోసం ఎక్కువ ప్రార్థన చేస్తున్నాం? అన్ని అవసరతలే, అది కూడా దురుద్దేశాలతో ఉంటాయంట. అందుకే ఇవ్వడు దేవుడు, దాన్ని అంటారు లోకంతో స్నేహం చేయటం. ఇంకొక కఠినమైన మాట ఏం ఉపయోగించారంటే, చాలా భయంకరమైన మాట, మీరు వ్యభిచారులు, వ్యభిచారి నులారా, ఆడవాళ్ళ పదం ఉపయోగించాడు, వ్యభిచారిణి అన్నాడు. అంటే ఒక స్త్రీ ఎవరైనా తన భర్తను విడిచి ఇంకొక వ్యక్తితోటి లైంగిక సంబంధం, అపవిత్రమైన కార్యాలు పెట్టుకుంటే వ్యభిచారిణి అని అంటారు. దాంతో తిడుతున్నాడని గద్దిస్తున్నాడు. మీరు వ్యభిచారిణులారా అని అంటున్నాడు అసలు సంఘం అంతటిని. ఎందుకంటున్నాడంటే, మీరు గొడవ పెట్టుకుంటున్నారు, గొడవలు ఉన్నాయి, గర్వం, పదవుల కోసం అసలు కొట్లాటలు, స్వార్థ కోరికలు ఇవన్నీ పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు బతుకుతున్నారు. ఇదే లోకంతో స్నేహం చేయటం మిమ్మల్ని అంటారు వ్యభిచారులని. ఎందుకంటే ఎందుకు అట్లా అంటున్నాడు అని అంటే, ఇది దేవునిలో ఉంటాయా? ఇవన్నీ లక్షణాలు దేవునిలో ఉంటాయా? దేవునిలో లేవు. కాబట్టి లోకంతో ఎక్కువ స్నేహం చేస్తున్నారు అని అంటే వ్యభిచారులు. అంటే ఎవరి దగ్గర ఉండాలి? ఇప్పుడు ఒక స్త్రీ భర్త దగ్గరనే ఉండాలి. భర్త వేరే వ్యక్తుల దగ్గరికి వెళ్ళకూడదు. వేరే వ్యక్తుల్లాగా వేరే వ్యక్తులతో ఎక్కువ సమయం స్పెండ్ చేయకూడదు. వేరే వ్యక్తులతో అటాచ్ అయిపోకూడదు. తన భర్తతోనే ఉండాలి. తన భర్తకి అటాచ్ అవ్వాలి. తన భర్తతోనే తన ధర్మం నెరవేర్చాలి. అంతేనా? మరి వేరే వాళ్ళతో వెళ్తే దాన్ని అంటారు వ్యభిచారం. మనము దేవుని వదిలిపెట్టి లోకానికి అటాచ్ అయిపోతే, ఈ లోకంతో స్నేహం చేస్తే దాన్ని ఏమంటారంటే మనల్ని వ్యభిచారులు అంటారు. ఒకసారి లోతులు, హృదయ లోతుల్లోకి వెళ్ళి ఒకసారి పరిశీలించుకుందాం మనల్ని మనం. వేరే వాళ్ళని కాదు ఎప్పుడు పరిశీలించడం, మనల్ని మనం చేసుకోవాలి. అప్పుడు మనకు అర్థమవుతుందంట, ప్రభువా నేను వ్యభిచారిని అని. వ్యభిచారం చేస్తున్నాను అంటే లోకంతో స్నేహం చేస్తే లోకం ఎట్లా బతుకుతుందో అలా బతుకుతే, లోకం ఎలా మాట్లాడుతుంది, ఎలాంటి డైలాగులు వేస్తుంది, దేని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది లోకం, మనం కూడా అట్లే ఉంటే దాన్ని ఏమంటారు? మరి లోకంతో స్నేహం చేయటమే. మనం అలా చేస్తే మనల్ని దేవుడు ఏమంటున్నాడంటే, మీరు వ్యభిచారులు, మీకు మీరు ఏమంటారు, దేవునికి శత్రువు అయిపోయారు. శత్రువు అంటే ఎప్పుడు చంపేస్తాడో తెలియదు. అసలు దేవుని శత్రువు అంట. ఎవరైనా మనిషికి శత్రువు అంటే పారిపోవచ్చు, కానీ దేవుని శత్రువు అంటే అసలు బతుకుతామా మనం? అసలు అంటే ఇవన్నీ ఇంత గర్వము, ఇంత పిచ్చితనం, ఇంత స్వార్థమైన కోరికలు నెరవేర్చుకోవాలనే దురుద్దేశంతో ప్రార్థన చేయటం, మనం ఇవన్నీ విషయాలు ఆలోచిస్తూ ఉంటే నిజంగా మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఇవన్నీ కలగజేస్తాడా? ఇంత భయంకరంగా ఇంత మత్తరం తీసుకొని వస్తారా? ఇంత స్వార్థం ఉంటుందా? ఇంత వ్యర్థత ఉంటుందా మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నిజంగా అలా అంటున్నాడని. ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించిన, ఇంత ఇంత చేసేలాగా చేస్తాడా మనల్ని? ఇలాంటి పిచ్చి పనులకు ప్రేరేపిస్తాడా? ఇవన్నీ తీసుకొని వస్తాడా ఆయన అంటున్నాడు. కాదు, కానీ ఆయన ఎక్కువ కృపణిస్తాడు. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి ఏం చేస్తాడంటే దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. ఈ రెచ్చగొట్టే వాళ్ళని, గొడవ పెట్టుకునే వాళ్ళలో ఏముంటదంటే ఖచ్చితంగా గర్వం ఉంటుంది. వాళ్ళని ఏం చేస్తాడంటే దేవుడు ఏం చేస్తాడు? ఎదిరిస్తాడట. దేవుడే ఎదిరిస్తే ఏమండి? మీరే చెప్పండి. అసలు ఏదో అధికారి ఎదిరించాడంటే ఏపో అని చెప్పేసి వేరే చోటుకి వెళ్ళిపోతాం. ఇంట్లో తల్లిదండ్రులే ఎదిరిస్తే ఏమంటారు, బయటికి వెళ్ళిపోవచ్చు ఇంకో చోటికి. ఇంకెవ్వరు ఏం చేసినా వెళ్ళిపోవచ్చు. అసలు దేవుడే మనల్ని ఎదిరిస్తే, అంటే ఒక ఉదాహరణలాగా చెప్తుంది, ఎవడరా నువ్వు అన్నాడు అనుకోండి, అసలు నీ బతికెంత, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు అని. దేవుడే మనల్ని ఎదిరించాడు అనుకోండి, అసలు మనకు మన బతికేంట అసలు? అందుకనే అహంకారాన్ని దేవుడు ఎదిరిస్తాడంట. మనలో అహంకారం ఉందా? అది మనం చెక్ చేసుకోవాలి. వేరే వాళ్ళని చూడదు ఎప్పుడు, ఈయనలో ఉంది, అసలు వీడు ఎంత దుర్మార్గు పక్కన పెట్టాడు బాబు. అసలు మన జీవితం ఇది. దేవుడు వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. ఎవరిలో లోపాలు చూడటం కాదు. మనం వాక్యం వింటేప్పుడు కొంతమందికి దుర్మార్గత ఏంటంటే ఎదుటోడు గుర్తుకొస్తాడు. ఎంత దుష్టత్వం అది! వాక్యం మన కోసం, ఇది ఎదుటోడి కోసం కాదు. ఇది ఆలోచనలు వస్తున్నాయా? ఇది మన కోసం మాట్లాడుతున్నాడు దేవుడు. మనలో మనం చెక్ చేసుకున్నప్పుడు అర్థమవుతుందంట, అయ్యో నేను అహంకారంగా ఉన్నాను, గర్వంగా ఉన్నాను, నేనే ఇలాగ వెళ్ళిపోవాలనుకుంటు టాప్ అయిపోవాలనుకుంటున్నానంటే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఎదిరిస్తాడంట. కేవలం దీనులకు కృపను అనుగ్రహిస్తాడు, తగ్గించుకునే వాళ్ళని, తగ్గించుకునే వాళ్లకు, లోబడే వాళ్లకు, ఆయన చెప్పిన మాట వినే వాళ్లకు, విని తొందరగా లోబడే వాళ్లకు ఆయన కృపను అనుగ్రహిస్తాడ, కృపను కుమ్మరిచ్చేస్తాడట. అందుకని ఏమంటున్నాడంటే దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యుద్ధం నుంచి పారిపోవును. దేవునికి లోబడాలంట మనం. ఎవరికి లోబడాలి? దేవునికి. దేవునికి లోబడాలి, అపవాదిని ఎదిరించాలి. అప్పుడు ఏం జరుగుతుందట, ఒక ట్రిక్ చెప్పాడు ఆయన. ఏం జరుగుతుంది, అపవాది అప్పుడు మన యుద్ధం నుంచి పారిపోతుంది. ఎప్పుడు? మనం లోబడ్డప్పుడు దేవునికి, అపవాదిని ఎదిరించినప్పుడు వాడు పారిపోతాడు ఆటోమేటిక్ గా. సాతానాన్ని నువ్వు గద్దిస్తున్నాను ఏస్తు నామంలో వెళ్ళిపో అంటే ఆయన నామంలో శక్తి ఉంది కాబట్టి అది వెళ్ళిపోతుంది అని గొడవ చేసి రచ్చరచ్చ చేసి ఏస్తున్నామని గద్దిస్తున్నాను పోడాడు పోడాడు. ఎందుకు పోడు తెలుసా? నీ భక్తి అంత, మన భక్తి అంత ఒక పనికి మాలిన భక్తి, సండే చర్చ్ ప్రార్థన వాక్యం అంత కనపరుచుకునే భక్తి. ఏ ఎన్ని వాక్యాలు విన్నా ధ్యానించినా మనం దానికి ఒక్కసారి కూడా లోబడకపోతే సైతాన్ గడు వచ్చి పక్కన కూర్చుంటాడట. వాడు మనల్ని ప్రేరేపించడానికి, మనల్ని ఇబ్బంది పెట్టడానికి, టార్చర్ చేయడానికి విశ్వాసం కూడా చేస్తాడు. పక్కన ఉంటాడు లేండి. వాడు పోడంట. ఎప్పుడు పోతాడు అంటే ఏస్తున్నావులో గద్దిస్తున్నాడంటే పోడట. వాడు ఎప్పుడు పోతాడు? లోబడాలంట, అంతే సింపుల్ ట్రిక్. మనం పశ్చాత్తాపడి దేవుడు చెప్పినప్పుడు విని వెంటనే లోబడటం అంటే విధేయత చూపించడం, వాక్యానికి విధేయత చూపించడం. ఈరోజు విన్న మాటలు మనం దాని ప్రకారంగా జీవించకపోతే సైతాన్ గడు మన పక్కన నవ్వుతాడట. ఈడో పెద్ద భక్తుడు, పెద్ద ప్రసంగికుడు, ఈడో పెద్ద ఏమంటారు, పెద్ద లీడరు, పెద్ద ఓ పెద్ద భక్తుడు, పర్లేదురా నీ భక్తి నువ్వు చేసుకో, మంచిగానే ఉన్నాను అని అంటాడు. దేవుడు ఏమంటున్నాడంటే లోబడండి, మీరు సాతాన్ గారిని ఎదిరించండి, అపవాదిని, వాడు పారిపోతాడు. దేవునికి లోబడే వాళ్ళు అంటే అన్నిట్లో లోబడతారంట. తల్లిదండ్రులకు లోబడతారు, భర్త భార్యకు లోబడుతుంది, అధికారులకు లోబడతాం, అందరికీ లోబడతాం. తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే కరెక్ట్గా చెప్తున్నాడు, వెరీ గుడ్. మరి మనం తల్లిదండ్రులకు లోబడ్డామా? ఇప్పుడు ఒకవేళ తల్లిదండ్రులు ఉంటే లోబడుతున్నామా? అది కూడా బుద్ధి తెచ్చుకోవాలి మనం. లేదు బ్రదర్, అసలు వాస్తవానికి దేవునికి నేను లోబడతాను, కానీ మా అమ్మ నాన్నకి, భర్తకు నేను లోబడను, అధికారులకు నేను లోబడను, ఎందుకంటే వాళ్ళంతా పిచ్చోళ్ళు, నేను అంత వాళ్ళు అంత మంచోళ్ళు ఏం కాదు. అచ్చా, దేవునికి లోబడతావు కానీ వీళ్ళందరికీ లోబడవా? అంటే నువ్వు దేవునికి కూడా లోబడతలేమని దాని అర్థం. ఎంత తెలివిగల మాటలో చూడండి, దేవునికి లోబడుతున్నాను కానీ మిగతా వాళ్ళకి లోబడలేదు. అంటే దేవునికి లోబడిన వాళ్ళు అందరికీ లోబడతారు. ఇంకొక రివర్స్ కేసు, అందరికి లోబడినట్టు కనిపిస్తారు తల్లిదండ్రులకి, వాళ్ళకి, వీళ్ళకి, కానీ వాళ్ళు దేవునికి లోబడరంట. కొంతమంది అందరికి లోబడినట్టు నమ్రతతో దీనత్వంతో కనిపిస్తారంట, అధికారులకు, తల్లిదండ్రులకు, భర్తకు లోబడినట్టు. కానీ దేవుడు చెప్పిన మాట విని దాని ప్రకారంగా జీవించట్లేదట కొంతమంది. అదేంటి? అందుకనే ఈ రివర్స్ కేసు పనిచేయదు, ఫార్వర్డ్ కేసు పనిచేస్తుంది. ఏంటి, దేవునికి లోబడిన వాడు అన్నిటికీ లోబడతారంట. అన్నిటికీ లోబడి దేవునికి లోబడిన వాళ్ళు కూడా ఉంటారంట. కానీ దేవునికి లోబడ్డవాడు ఖచ్చితంగా భర్తకు లోబడి ఉంటది. స్త్రీ తల్లిదండ్రులకు లోబడి ఉంటాం మనం అందరం. మనం అధికారులకు లోబడతాం, మూర్ఖులైనా లోబడి ఉండండి అని చెప్పాడు. ఎందుకనంటే అంటే వాళ్ళు తప్పులు చెప్పినా అన్ని చేయాలని కాదు దాని అర్థం. ఇప్పుడు వాళ్ళు వాక్యానికి వ్యతిరేకంగా చెప్పిందంటే చేస్తాను అలాగే అలాగే అని అనకూడదు, అది వేరు విషయం. అలా చేయకూడదు మనం. మనం ఎప్పుడు సైతాన్ గడు ఎప్పుడు బారిపోతాడంటే ఆయనకు లోబడి ఉండి వెంటనే విధేయత చూపిస్తే, ఆయన చెప్పింది చేస్తే, వాడిని ఎదిరిస్తే వాడు పారిపోతాడు. అంటే సాతాన్ గాడు నీ దగ్గర నుంచి పారిపోవటానికి ఒకటే ట్రిక్, ఇంకా వేరేది లేదు. ఇంకా ఏస్తున్నావు, గద్దిస్తున్నాను, సైతాన్గా పో అని రచ్చ రచ్చ గొడవ గొడవ లొల్లి పెట్టుకుంటూ పోడాడు. మనల్ని పిచ్చోళ్ళ చూస్తాడు, భలే ఉన్నారను, ఇంకా గట్టిగారు, ఇంకారు ఇంకారు. ఆ టీవీలో అరిచేది అందుకే. దేవుని యుద్ధకు రండి, అప్పుడు నేను క్లోజ్ చేస్తున్నాను 1-2 మినిట్స్ లో. దేవుని యుద్ధకు రండి, అప్పుడు ఆయన మీ యుద్ధకు వచ్చును. ఫస్ట్ ఎవరు వెళ్ళాలి? వాస్తవానికి మనం వెళ్ళాలా, ఆయన వెళ్ళాలి, ఆయన రావాలా? మనం వెళ్ళాలి ఫస్ట్. తప్పెవరిది? మంది. మూర్ఖులెవరు? మనము. అపవిత్రంగా ప్రవర్తించేది ఎవరు? మనము. అన్ని చేసేదంతా మనము. మరి మనం ఎట్లుంటామంటే అసలు ఆయనే రావాలి, దిగి రావాలి అన్నట్టు చూస్తాం. కాదు, దేవుని యుద్ధకు రండి, దేవుని యుద్ధకు రావాలి ఫస్ట్ మనం, అప్పుడు ఆయన మీ యుద్ధకు వచ్చును. తప్పైన కుమార్ తండ్రి ఎదురు చూస్తున్నా ఎదురు, అంటే అది ఉపమానం లేండి. అయినప్పటికీ నేను ఒక పోలికలాగా తీసుకుంటున్నా, అది ఉపమానం, అది ఒక ఎగ్జాంపుల్. తప్పైన కుమారుడు వచ్చాడా, తండ్రి వెళ్ళాడా? ఫస్ట్ వచ్చిన కుమారుడే. కానీ తండ్రి మనసంతా పోయినప్పటి నుంచి చూస్తూ ఉండేవాడు, ఎదురు చూస్తూ ఉండటం, ఆయన కొంచెం దూరం రాగానే వెళ్ళి పరిగెత్తుకోవటం తండ్రే చేశాడు. కానీ అక్కడ నష్టపోయినప్పుడు ఇనిషియేషన్ తీసుకున్నది ఎవరు? కుమారుడే. కానీ మొదట ఆయన, మనం ఆయన్ని ప్రేమించలేదు, ఆయనే మనల్ని ప్రేమించాడు, అది గుర్తుపెట్టుకోవాలి. కానీ మనం దేవుని దగ్గరికి రావాలి, అప్పుడు మీ యుద్ధకు ఆయన వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునండి. ద్విమనస్కులారా, మన చేతులు అన్ని పాపంతో నిండిపోయినాయి. ద్విమనస్కులు, రెండు రెండు మనసులు ఉన్నాయి మనకి. హృదయాన్ని శుద్ధి చేసుకోవాలంట, వ్యాకుల పడాలి, చింతపడాలి, దుఃఖపడాలి, ఏడవాలి. నవ్వేటోళ్ళము నవ్వుని దుఃఖమునకు మార్చుకోవాలి, ఆనందం ఉంటే చింతకు మార్చుకోవాలి, ప్రభు దృష్టికి తగ్గించుకోవాలంట. మనుషులు ఎదుట సార్ 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 సార్, నా పాస్టర్ గారు పాస్టర్ గారు, అబ్బా ఏం తగ్గింపు కనపడుతుందా? ప్రభు దృష్టికి ఆ విధంగానే ఉన్నా. ప్రభా, నేను చెప్తా చేస్తాను. ప్రభు దృష్టికి మనం తగ్గించుకుంటే ఆయన హెచ్చిస్తాడంట. అంతేగాని నేనే హెచ్చిపోతానని వెళ్ళిపోయి నాకెందుకు ఇవ్వరు? అసలు నేనేంది? ఆ అమ్మాయి కావాలి నాకు. ఇష్టం వచ్చినట్లు బతుకుతే దేవుడు ఎదిరిస్తాడట. ఇక్కడ హెచ్చించిన అంటే తొక్కిపడేస్తాడు దేవుడు కూడా, అంటే రివర్స్ చేస్తే. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. హెచ్చించేవాడు ఆయన. అంటే ఇంకొక దుష్టత్వం కూడా మనలో ఉండకూడదు, ఆయన హెచ్చిస్తాడని చేయకూడదు మనం. అరే భలే ఉందే, ఆయన హెచ్చిస్తాడు అనంటే దాని అర్థం ఏంటంటే హెచ్చించడం కోసం తగ్గించుకోవడం అనేది కూడా దుష్టత్వమే. అది కామన్ ప్రిన్సిపల్. ఏంటి తగ్గించుకోవటం అనేది? అవును, నేను అంతటి యోగ్యుని కాదు ప్రభా, నాకు వద్దు. హెచ్చిస్తా ఉన్న కొద్దీ వాళ్ళు ఇంకా తగ్గించుకుంటారట. అంటే వాళ్ళు ఎవరు అనంటే, వాళ్ళు నార్మల్ గానే తగ్గించుకునే వాళ్ళు, దేవుని లక్షణాలను బట్టి ఆయనకు భయపడి తగ్గించుకునే వాళ్ళంట. కానీ నేను హెచ్చించబడాలని తగ్గించుకునే వాళ్ళు కాదనంట. ఈ దుర్మార్గత కూడా ఉంటుంది మనలో, నేను హెచ్చిపోవాలని ఇంకా తగ్గించుకుంటా. మనల్ని మనం పరిశీలించుకుంటున్నట్టు ఎన్ని కనపడతాయి అండి. అందుకే పశ్చాత్తాపడండి, పాపులం మనం ద్విమనస్కులం, మన హృదయంలో దుష్టత్వం ఉంది, శుద్ధి చేసుకోండి, ఏడుద్దాము, పశ్చాత్తాపడదాం దేవుని దగ్గరకు వచ్చి. ఎప్పుడు జరుగుతుందండి ఇది? మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు ఇవన్నీ కనపడతాయంట. గొడవలు ఉన్నాయని, అవి స్వార్థ కోరికలను బట్టి వస్తున్నాయని, ఆ తర్వాత భోగముల నిమిత్తము స్వార్థం కోసం అడుగుతున్నామని, దురుద్దేశంతో అడుగుతున్నామని, ప్రార్థన చేయట్లేదని, చేసినా కూడా దురుద్దేశాలు ఉన్నాయని, లోకంతో ఎక్కువ స్నేహం చేస్తున్నామని, మనల్ని వ్యభిచారులు అన్నాడు, శత్రువులం అయిపోయామన్నాడు దేవునికి. మనల్ని ఎదిరిస్తాడంట దేవుడు అహంకారాన్ని, దీనులకు కృపను అనుగ్రహిస్తాడంట. లోబడండి, దేవునికి లోబడేవాడు అందరికి లోబడతాడంట. మనల్ని మనం పరిశీలించుకుని పశ్చాత్తాపడి దేవునికి అప్పగించుకోవాలి. ఎంత లోబడుతున్నాం దేవునికి, ఎలాంటి స్నేహం చేస్తున్నాము, లోకంతో ఎక్కువ స్నేహమా, దీంతో ఎక్కువ స్నేహమా అని మనల్ని మనం పరిశీలించుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం.